ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్ట ప్రాయేశ భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికీ. శ్రీమద్భాగవతం క్యాంటో 11 చాప్టర్ 23 టెక్స్ట్ నంబర్ 54. కర్మ అస్తో హేతుః సుఖదుఃఖయోః చేత్ కిం ఆత్మనః తత్ హి జడ అజడత్వే దేహః తు అచేత్ పురుషః అయం సుపర్ణః క్రుధ్యేత్ కస్మై నా హి కర్మ మూలం. కర్మాస్తు హేతు సుఖదుఃఖయోశ్చేత్ కర్మాస్తు హేతు సుఖదుఃఖయోశ్చేత్ కిమాత్మనస్తద్ధి జరాజడత్వే కిమాత్మనస్తద్విజడాజడత్వే దేహస్త్వచిత్ పురుషోయం సుపర్ణః దేహస్త్వచిత్ పురుషోయం సుపర్ణః క్రుధ్యేత కస్మై నహి కర్మ మూలం. క్రుధ్యేత కస్మై నహి కర్మ మూలం. కర్మాస్తు హేతో సుఖదుఃఖయోశ్చేత్ కిమాత్మనస్తద్ధి జడాజడత్వే కిమాత్మనస్తద్ధిజడాజడత్వే దేహస్త్వచిత్ పురుషోయం సుపర్ణః క్రుధ్యేత్ కస్మై నహి కర్మ మూలం. ేత్ తస్మై నహి కర్మ మూలం. హేతో సుఖదుఃఖయోశ్చేత్ మాత్మనస్తజడత్వే యాస్త్వచిత్ పురుషోయం సుపర్ణః కర్మస్తు హేతో సుఖదుఃఖయోశ్చేత్. వర్డ్ టు వర్డ్ మీనింగ్. కర్మ వన్స్ రూటివ్ యాక్టివిటీస్ అస్తు హైపోథెటికలీ గ్రాంటెడ్ హేతు ద కాజ్ సుఖదుఃఖయో ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ చేత్ ఇఫ్ కిం వాట్ ఆత్మనః for the soul, tat, that karma, he certainly, jada jadatve, is in being both material and non-material, deha, the body, tu, on one hand, achit, not living, purushaha, the person, ayam, this, suparnaha, endowed with living consciousness, krudyet, one should become angry, kasmai, at whom, na, or not, he, certainly, karma, fruitive activities, moolam, the root cause. Translation and purport by the disciples of His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada, Srila Prabhupada Ki Jai. Translation. If one assumes that the fruitive work is the essence of happiness and distress, we still are not dealing with the soul. The idea of material work arises from there is a spiritual actor who is consciousness and a material body that undergoes the transformation of happiness and distress as a reaction to such work. Since the body has no life, it cannot be actual recipient of happiness and distress. Nor can a soul who is ultimately completely spiritual and aloof from the material body. Since karma thus has no ultimate basis in either the body or the soul, at whom can one become angry? Purport. The material body is composed of earth, water, fire, air, just like brick, stones and other object. Our consciousness, falsely absorbed in the body, experiences happiness and distress. And fruitive work is performed when we falsely consider ourselves to be the enjoyer of the material world. False ego is thus the illusory combination between our mind, of the self and the body, which are actually two separate objects. Since karma or material work is based on illusory consciousness, these activities are also illusory and have no factual basis in either the body or the soul. When a conditioned soul falsely considers himself to be the bodily, and consequently the enjoyer of the material body, he tries to find pleasure in illicit connection with woman. Such sinful activity is based on his false concept of being the body and thus the enjoyer of woman and of the world. Since he is not body, his activity of enjoying the woman does not actually exist. There is merely the interaction of two machines, namely two bodies, the interaction of illusory consciousness of the man and woman. The sensation of illicit sex occurs within the material body and is falsely assimilated by the false ego as its own experience. Thus the miserable pleasurable reaction of karma ultimately acts upon the false ego and not upon the body, which is composed of dull matter, nor upon the soul, which is nothing to do with matter. False ego is the illusory concoction of the mind. It is specifically this false ego that is further suffering happiness and distress. The soul cannot become angry at others, since he is not personally enjoying or suffering. Rather, the false ego is doing this. Omajnadvirandasya gyananjana shalakaya Chakshuronmilitam yena tasmai shri gurave namaha Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamaiham Dadati Sva Padantikam Vandeham Shri Guru Shri Uta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sagana Raghunathanmitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sagana Shivshakanmitamscha Hey Krishna Karuna Sindhau Dinabandhau Jagatpate Gopesh Gopika Kanta Radha Kanta Namostate ಸಪ್ತಕಾಂಚನ ಗೌರಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶಿವಾಸಾದಿ ಗೌರ ಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ. మన సుఖ దుఃఖాలకి కారణం ఎవరు, దాని గురించి చెప్పుకుంటూ 42వ శ్లోకం నుంచి 49వ శ్లోకం దాకా మన మనసే దుఃఖానికి కారణం అని చెప్పిన తర్వాత 50వ శ్లోకం నుంచి 55వ శ్లోకం దాకా ఏవి మనకి దుఃఖాలు కావు దాని గురించి చెప్పుకుంటూ 50వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, మన దుఃఖానికి కారణం మన చుట్టుపక్కల ఉండే జనాలు కారు. జనస్తు హేతో సుఖదుఃఖయోశ్చేత్, మన చుట్టుపక్కల ఉండే ప్రజలు జనాలు వాళ్ళు మనకి సుఖదుఖానికి కారణం కారు. ఎందుకు వాళ్ళు ఎందుకు కారణం కాదు అంటే, దాని గురించి చెబుతూ ఈ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమిటా ఉదాహరణ అంటే, మనం ఒకసారి ఏదో నెమిలేస్తున్నప్పుడు ఆ జీవహ ఆ నాలుక ఆ దంతాల మధ్యలో ఇరుక్కుపోయి అది ఆ దంతాలు ఆ నాలుకని కొరుకుతుంది. కొరికినప్పుడు మనకి ఒక రకంగా దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఎవరి దోషం అది? నాలుక దోషమా? అది ఆ మన దంతాలు దాని దోషమా? అంటే నువ్వు మీరు చెప్పచ్చు, నాలుగు చెబుతుంది దంతాలకి, దంతమా నువ్వు నన్ను ఎందుకు కొరికావు? దంతం అంటుంది నేను నా పని చేస్తున్నాను, నా మధ్యలోకి ఎందుకు వచ్చావు? అందుకని దుఃఖానికి కారణం ఎవరు అని గనక మీరు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నువ్వు నా దుఃఖానికి కారణం అంటాడు. ఇంకొకటి నువ్వు అది కాదు, నేను నా నీ దుఃఖానికి కారణం, నువ్వు నా దుఃఖానికి కారణం అంటాయి. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇదే కోర్టులో ఇదే జరుగుతుంది. నువ్వు నాకు అన్యాయం చేశావు, అతనితో నువ్వు నాకు అన్యాయం చేస్తావు చేశావున్నాడు. అందుకని పోట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఒకడే మీరు కొంచెం మేనేజర్లు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు. ఎవరో ఇద్దరు భక్తులకి ఏదో పడలేదనుకోండి, ఏదో పొట్లాడుకున్నారు ఏదో కారణం వల్ల, మీరు ఒక అతని వైపు విన్నారు అతని కహాని అంటే అది ఏం చెప్పాడు అతని స్టోరీ విన్నారు, వినగా అనిపిస్తుంది ఇతను రైటు ఆయన రాంగ్ అనిపిస్తుంది. దాని తర్వాత ఆయన్ని పిలిచి విన్నారనుకోండి, ఆయన విందనిపిస్తుంది హో ఈయన రైట్ ఆయన రాంగ్ అనిపిస్తుంది. అందుకని ఈ జడ్జిలు ఈ కౌన్సిలర్స్ సీనియర్స్ ఈ హెచ్ఓడీలు అందరు కన్ఫ్యూజ్ అయి ఉన్నారు, అందరు కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఎవరు దుఃఖానికి ఎవరు కారణం? ఇది మన పొరపాటు. దుఃఖానికి కారణం ఇంకొకడు మనకు కాదు. మనం ఎంతవుతే అనుకుంటామో ఇంకెవరో నా దుఃఖానికి కారణం, అంతేగా ఇంకొకళ్ళు కూడా మనల్ని కూడా దుఃఖానికి కారణంగా అనుకుంటున్నారు. కొంతమంది అంటారు, ప్రభు గారు ఏం చేయగలను, ఏంటో ఈ పరిస్థితి ఏం చేయనండి. భగవద్గీతలో ఆ కౌన్సిలరు ఆ టెంపుల్ ప్రెసిడెంటో ఎవరు చెబుతారు మీకు, సైన్స్ అండి, టాలరేట్ అంటారు. టాలరేట్ అతనంటాడు, ఎప్పటి వరకు సహించగలను, ఎంతవరకు సహించాలంటే. దానికి ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక జవాబు ఏమిటంటే, ఎంత మటుకు అవుతే ఎప్పటి వరకు అవుతే నిన్ను ఇంకొకళ్ళు సహిస్తున్నారు అంత మటుకు నువ్వు సహించు. మనం అనుకుంటాం నేనే సహిస్తున్నాను అందరినీ అనుకుంటాం, అది కాదు. మీరు ఇంకొకళ్ళని ఎంత సహిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఇంకొకళ్ళు సహిస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ దుఃఖానికి ఎవరో కారణం కాదు. ఇంకెవరో దుఃఖానికి మీకు కారణం అవుతే అతని వలన అందరికీ దుఃఖం రావాలి కదా. ఇప్పుడు ఆ నాలుకని కొరికినప్పుడు ఆ దంతాలు నాలుకకి చాలా దుఃఖం వచ్చిందంట. అదే నాలుకకి ఆ దంతాలు ఆ ఆహారాన్ని నమిలి వేసినప్పుడు అక్కడ ఉండి ఆ రసం వలన ఆ నాలుకే కదా ఆస్వాదించింది. అప్పుడు ఆ నాలుక ఆ దంతాల గురించి పట్టించుకోరలా. ఎవరో ఎంతో మీకెంతో ఉపకారం చేశారు, ఆ ఉపకారం చేసినప్పుడు మనం ఏం దాని గురించి పట్టించుకోవాలా? ఏదో ఒక పొరపాటున ఏదో ఒక సమస్య వలన ఏదో మీకు అదో దుఃఖం కలిగింది అని అనుకున్నారు, ఆయన తప్పు వలన ఆయన స్వభావం వలన ఉన్నటువంటి నువ్వే నా దుఃఖానికి కారణం అని మొదలుపెడతాం. ఎట్లాగోతే ఈ నాలుగు దంతాలు చెబుతుంది, ఏం చెబుతుంది? నీ వల్ల నాకు దుఃఖం వచ్చింది, నన్ను ఎందుకు కొరికావు అంటుంది. ఒక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ వ్యవహారం వలన స్వభావం వలన వ్యవహారం వలన స్వభావం ఈ రెండింటి వలన ఇంకొకళ్ళకి దుఃఖాలు కలిగిస్తారు. అతను వచ్చి అంటాడు మీ దగ్గరికి, మీ వల్ల నాకు చాలా దుఃఖాలు వస్తుంది, కష్టం వస్తుందండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వ్యవహారం మీ స్వభావం కొంచెం మార్చుకోవాలి అంటే నా వ్యవహారం నా స్వభావం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, నువ్వు నా దగ్గర ఉండాలంటే ఉండు లేకపోతే వెళ్ళు. ఇది కూడా తప్పే. ఈ దంతాలు ఆ జీవానికి చెవటం ఏం చెబుతుంది? నువ్వు నా మధ్యకి ఎందుకు వచ్చావు? అది కూడా తప్పే, అది కూడా తప్పే. ఎందుకు? మన దుఃఖాలకి జిహ్వ యొక్క దుఃఖానికి దంతాలు కారణం కాదు, ఆ దంతం యొక్క కష్టం ఇవ్వటానికి ఆ జిహ్వ కూడా కారణం కాదు. ఈ రెండు కారణాలు కావు అని చెప్పటానికి, ఈ జనాలు కారణాలు కాదు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంకొకటి 51వ శ్లోకంలో దుఃఖస్య హేతు ఇది దేవతాస్తు అన్నారు. దేవతలు గనక దుఃఖానికి కారణమవుతే, దేవతలే దుఃఖానికి కారణమవుతే మనం ఏం చేయాలి? ఏదైనా దుఃఖం రాగానే కోపగించాలి దేవతలతో. దేవతలకి ఏం పనండి మనతో? వాళ్ళు వాళ్ళ జీవితాలు సాగిస్తున్నారంటే, ఎవరో ఏదో ఒక రోడ్డు రోలర్ రోడ్డు వెళ్తుంది అనుకోండి, మీరు ఆ రోడ్డులో రోలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అదేదో మీ ఆ చెయ్యి ఆ యొక్క టైర్ ఉంటుంది దాని కింద పెడితే మీ ఆ చెయ్యి ఇరిగితే చాలా దుఃఖం వస్తే నువ్వు అంటావు రోడ్డు రోలర్ ఏంది నువ్వు నాకెందుకు దుఃఖం ఇచ్చావు అంటావు. రోడ్డు రోలర్ ఏం దుఃఖం ఇవ్వట్లా, దాని పని ఇది చేస్తుంది, మీరు వెళ్ళి మధ్యలో ఇరుక్కున్నారు, అది సమస్య. అందుకని దేవతలు మనకి దుఃఖం ఇస్తారు అని చెప్పటం తప్పు. ఇప్పుడు దేవతలు గనక దుఃఖం కనుక ఇస్తే మన శరీరానికి అధిష్టాన దేవతలు ఎంతోమంది ఉన్నారు. ఒక దేవత ఒక శరీరాంగానికి దుఃఖం ఇస్తే ఇంకొక దేవతడు సుఖం ఇస్తున్నాడు. అదే దేవతల అందరూ మనకి దుఃఖం ఇస్తుంటే ఈ యొక్క విరోధం ఎట్లా అనిపించిందంటే, ఒకళ్ళకి ఏదో కారణం వల్ల గుడ్డితనం వచ్చింది అంటే ఆ దేవత వలన ఈ గుడ్డితనం అనే దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఈ కళ్ళు యొక్క దేవత నాకు కష్టం ఇస్తున్నాడు అనుకోవచ్చు. అవుతే అదే సమయంలో మీకెవరో ఒక లడ్డూ ఇస్తారు, ఆ లడ్డూని తిన్నారు, లడ్డూని తిన్నప్పుడు ఆ నాలుక ఆ జీవ ఆ ఒక రకమైన తీపిని అనుభవిస్తూ చాలా చక్కగా హాయిగా ఉంది, సుఖం అనిపించిందంట. దేవతలు కనుక దుఃఖం ఇస్తే ఒక దేవతడు దుఃఖం ఇంకో దగ్గర సుఖం అట్లా ఉండదు కదా. ఇస్తే అందరూ కలిసి దుఃఖం ఇవ్వాలి. ఈ దేవతలంతా ఒక యూనిట్, దేవతలు అంటే ఎవరో కాదు, మన శరీరానికి ఈ అధిష్టాత దేవతలు ఉంటారే వాళ్ళని అన్నారు. ఇప్పుడు ఇంద్రుడు మన మీద కుప్పికిచ్చాడనుకోండి, ఇంకో దేవత ఏడో మన మీద ప్రసన్నిస్తాడు. అందుకని దేవతలు మన దుఃఖానికి కారణం అని చెప్పలేము. అదే దేవతలు కనుక మన దుఃఖానికి కారణమవుతే ఒకే దేవత మన కళ్ళ అందరి కళ్ళకి దేవత కదా. అట్లా అవుతే ఒకళ్ళకి చక్కగా మంచిగా చూపిస్తున్నాడు, ఆనంద కలిగే ఒక సన్నివేశాలని చూపిస్తున్నాడు, ఇంకొకళ్ళు దుఃఖం ఇస్తున్నాడు, అట్లా కుదరదు కదా. దేవత ఒకడే కాబట్టి అతను కనుక కోపగిస్తే అందరికీ దుఃఖం రావాలి. కొంతమందికి దుఃఖం కొంతమంది సుఖం ఎందుకు వస్తుంది? ఒక జడ్జ్ ఉన్నాడు అనుకోండి, ఒకడికి ఆయన చెబుతాడు ఇతనికి ఉరి తీయాలంటాడు, ఇంకొకటికి మీకు 50 లక్షల కాంపెన్సేషన్ అంటాడు. ఆ జడ్జిలో ఎటువంటి దోషం లేదు, ఆ జడ్జే దోషంతో యుక్తుడై ఉంటే అందరికీ ఉరి చేసేవాడు కదా. అందుకని దేవతలు ఒకడే, అందరి ఇంద్రియాలకి దేవతలు ఒకడే. మన శ్రవణేంద్రియానికి ఒక దేవత, ఆ కళ్ళకి చక్షు అనే ఇంద్రియానికి ఒక దేవత, ఆ ఒక దేవత అందరికీ అధిష్ఠాతుడుగా ఉంటాడు. అతడు కనుక దుఃఖం ఇస్తే అందరికీ దుఃఖం ఇవ్వాలి. అందుకని దేవతలు కూడా మనకి దుఃఖానికి కారణం కాదు అని చెప్పిన తర్వాత 52వ శ్లోకంలో నిన్న దేవికి నిందంటు గారితో మనం విన్నాం, చాలా చక్కగా విన్నాం, మంచి ఒక శ్లోకంతో కోట్ చేశాడు ఆయన. ఆత్మ దుఃఖానికి కారణం కాదు అన్నాడు. ఆత్మ యది స్యాత్ సుఖదుఃఖ హేతు కిమన్యస్తత్ర నిజస్వభావాహ అన్నారు. ఆత్మ దుఃఖానికి కాదు అది చెవటానికి ఏమన్నారు. ఇప్పుడు ఈ ఆత్మ ఉన్నదే అది ఏమిటది? ఆత్మ ఇది చిన్మయ తత్వమైంది, అది భౌతిక తత్వం కాదు, అది చిన్మయమైంది. ఇప్పుడు ఒక ఉదాహరణతో ఈ ఆత్మ సుఖదుఖాల్ని అనుభవించదు, ఆ సుఖదుఖాలకి అనుభవానికి కారణం కూడా కాదు అని చెప్పడానికి నిన్న మనం ఒక ఉదాహరణ విన్నాం. ఏమిటది? చంద్రుడు సముద్రం. ఆ చంద్రుడు యొక్క కిరణాలు ఆ సముద్రం మీద పడినప్పుడు ఆ సముద్రం అల్ల వలన మనకేమొస్తుంది, చంద్రుడు కదులుతున్నాడు అనిపిస్తుంది. చంద్రుడు కదలటల్లా ఆ అలలు కదులుతున్నాయి, ఆ అలలు కదలటంలో ఆ చంద్రుడు కదులుతున్నట్టుగా కనిపిస్తాడు, అవుతే గాని ఆ చంద్రుడు కదలడు. దీన్ని ప్రతిబింబవాదం అంటారు. ఈ ప్రతిబింబవాదం అనేది మాయవాదుల సిద్ధాంతం, అయినా శాస్త్రాల్లో ప్రతిబింబవాదాన్ని వర్ణించబడింది. అయితే మాయవాదులు ఎట్లా ఈ ప్రతిబింబవాదాన్ని వర్ణిస్తారో అట్లా వైష్ణవులు వర్ణించరు. మాయవాదులు ఈ ప్రతిబింబవాదాన్ని ఎట్లా వర్ణిస్తారంటే, భగవంతుడు బ్రహ్మం ఒకటే, బ్రహ్మసత్యం అన్నారు. ఈ జగత్తు, ఈ బ్రహ్మ అనే బ్రహ్మతత్వాన్ని యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం అన్నారు. వాళ్ళంటారు ఈ జగత్తులో ఎటువంటి సత్యం లేదు, ప్రతిబింబంలో ఎట్లా సత్యం లేదు అట్లాగే ఈ సత్యం లేదు, బ్రహ్మతత్వం నిశ్చలమైనది. ఇక్కడ అన్నీ కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయంటే ఈ బ్రహ్మతత్వం యొక్క రిఫ్లెక్షన్, ఇది ఒక ప్రతిబింబమే, ప్రతిబింబం కాబట్టి కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఈ బ్రహ్మతత్వం ఈ ప్రపంచానికి అతీతమైనది. ఈ బ్రహ్మం ఒకటే సత్యం. ఈ రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం ఎట్లా అసత్యము అట్లాగే ఈ జగత్ కూడా అసత్యము అని స్థాపించేవాడు మాయవాదు. మాయవాదులో పరిచ్ఛేదవాదు అని ఒక వాదం ఉంది, ప్రతిబింబవాదం ఒక వాదం ఉంది. ఇక్కడ ఈ ప్రతిబింబవాదానికి అదే ఎగ్జాంపుల్ ఇస్తారు, అది మనం అదే ఉదాహరణకి మాయవాదులు ఎట్లా దాన్ని వ్యాఖ్య చేస్తారో అది దాని గురించి అటువంటి వ్యాఖ్య చేయట్లా. ఆత్మ ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో ఉండే శరీరానికి జరిగే సుఖదుఖాలు ఉన్నాయే, దానికి ఆత్మతో ఎటువంటి సంబంధం లేదు అది చెప్పడానికి ఉదాహరణ ఇవ్వచ్చు. ఏమిటి? చంద్రుడు యొక్క కదలిక. చంద్రుడు స్థిరంగా ఉంటాడు, కదులుతూ ఉంటాడు. కానీ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. చంద్రుడు ఒక చోట ఉన్నాడు, అతని యొక్క కిరణాలు ఎక్కడ పడ్డాయి? సముద్రం మీద పడ్డాయి. ఆ అలల యొక్క కదలికను చూసి మనం ఏమనుకుంటామంటే చంద్రుడు కూడా కదులుతున్నాడు. అంటే మన శరీరంలో కలిగే సుఖదుఖాల్ని అనుభవిస్తూ మనం ఏమనుకుంటామంటే నా ఆత్మ సుఖంగా ఉంది, మన ఆత్మ దుఃఖంగా ఉంది అంటాం. కొంతమంది మనం చెబుతారు కూడా, కొన్ని కోరికలు ఉన్నాయి కదా ఇతనికి, తీర్చేయాలి, మన ఆత్మకి దుఃఖం పెట్టకూడదు, దుఃఖించకూడదు, ఏ కోరికలు వస్తే ఆ కోరికలు నెరవేర్చుకోవాలి, సుఖంగా ఉండాలి, ఆత్మసంతృప్తి ఇవ్వాలి అని ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం. మనం ఏదో రసగుల్లా తిన్నామో, ఏదో లడ్డు తిన్నామో, ఏదో తిన్నాం అనుకోండి, ఆ తిన్నంత వచ్చిన ఆ సుఖం ఉందే, ఆ యొక్క ఆ సుఖం ఆత్మతో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎట్లాగంటే ఒక చాప, అది నీటి నుంచి బయటికి తీసి మీరు ఆ బయటికి తీస్తే అది గిలగిలా తన్నుకుంటుంటుంది ప్రాణాల కోసం. మీరు అనుకుంటారు, అయ్యో ఈ చేప గిలగిలా తన్నుకుంటుంది, చాలా దుఃఖంగా ఉంది, అది ఎండల వలన అనుకుంటాను, ఆ చేపని మనం ఎయిర్ కండిషన్ రూమ్లో తీసుకెళ్దాం అంటున్నారు. ఆ ఎయిర్ కండిషన్ వలన ఆ చేప సుఖపడుతుందా? సుఖపడదు. అక్కడ కూడా గిలగిలా తన్నుకుంటూ ఉంటుంది. అదే మీరు అనుకున్నారనుకోండి, ఈ చేప ఉన్నదే దానికి ఎయిర్ కండిషన్ రూమ్లో తీసుకున్నా కూడా చాలా దుఃఖంగా ఉన్నది, దానికి ఒక టీవీ చూపిద్దాం అనుకున్నారు. టీవీ ఆన్ చేశారనుకోండి, సుఖపడుతుందా? పడదు. ఎందుకంటే ఆత్మ యొక్క సుఖం ఈ టీవీలోను ఈ ఎయిర్ కండిషన్ రూమ్లోను అదాలని లేదు. మనం అనుకున్నాం అనుకో, ఓ టీవీ చూపించినా అది గిలగిల తన్నుకుంటుంది ఈ ఆత్మ ఈ చేప, అందుకని దానికోసం మంచి మ్యూజిక్ పెడదాం, సినిమా పాటలు పెడదాం. సినిమా పాటలు విన్నంతో అది అది ఆ చేప గిలగిల తన్నుకుంటూ మానేస్తుందా? అట్లాగే మన ఆత్మ మనం ఉన్నామే, మా వాస్తవికమైన సుఖం ఎక్కడ ఎక్కడ ఉంది? ఆ చేపకి, ఆ చేపకి వాస్తవిక సుఖం నీళ్ళల్లోనే ఉంది, జలాశయంలో ఉంది. అట్లాగే మన అయిన వాస్తవికమైన సుఖం మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. అవి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ బద్ధవస్థకి వచ్చినప్పుడు ఈ ఆత్మ గిలగిలా తన్నుకుంటూ ఉంటుందంట, అది దుఃఖం. ఆ దుఃఖాన్ని శాంతింపబడటానికి మనం ఎన్నో ప్రయాసాలు చేస్తాం. ఎయిర్ కండిషన్ రూమ్ తీసుకెళ్తాం, వివాహం చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, టీవీ చూపిస్తారు, అది చేస్తా, ఇవన్నీ ఇటువంటి పిచ్చి ప్రయాసాలు మాత్రమే. ఎటువంటి పిచ్చి ప్రయాసాలు? ఈ గిలగిలా తన్నుకునే చేపకి సుఖం ఇవ్వటానికి ఈ టీవీయో ఏ ఫ్రిడ్జో అదియో సినిమానో పాటలో మొబైలు అది ఇది ఇస్తే ఆ చేప శాంతింపబడుతుంది అనుకోవటం ఎంత పిచ్చితనమో, అట్లాగే మనం కూడా ఈ ఆత్మకి ఆనందాన్ని ఇవ్వటానికి నానా రకాల ప్రయాసాలు చేస్తామే, ఈ ప్రయాసాలు కూడా అంత పిచ్చితనమే. దట్ ఈస్ మ్యాడ్నెస్ అన్నారు. అందుకని ప్రహ్లాద్ మహారాజ్ అన్నాడు, నం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రియా ప్రణోతి అన్నాడు కదా. వికర్మ, మనం ఎన్నెన్నో వికర్మాలు చేస్తుంటాం, పాపకార్యాలు చేస్తుంటాం. ఈ పాపకార్యాలంటే పిచ్చితనం. ఇది మన నం ప్రమత్త, మత్త అంటే పిచ్చివాడు, ప్రమత్త అంటే ప్రకృష్ట రూపేణ మత్త, సంపూర్ణంగా పిచ్చివాడు అంట. వాన్ మ్యాడ్ పర్సన్ అంట. ఎవరు మ్యాడ్ పర్సన్? పిచ్చివాడు ఎవడో కాదండి, మెంటల్ హాస్పిటల్లో ఉన్న పిచ్చివాడు కాదు, మనం అందరం పిచ్చివాళ్ళమని. ఎవరైతే ఈ ఇంద్రియాల్ని ఇంద్రియ భోగానికి ఇంద్రియ భోగాన్వేషణ అంటారు, సర్చింగ్ ఫర్ మెటీరియల్ హ్యాపీనెస్, సుఖాని కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళందరూ పిచ్చివాళ్ళే. అందుకని ప్రభుపాద వారు ఒక లెక్చర్ ఇచ్చారు. లెక్చర్ వచ్చి ఎవరు పిచ్చివాడు అన్నారు. అది లెక్చర్లో ఎవరు పిచ్చివాడు? ఇప్పుడు మన భక్తుల్ని చూస్తే మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఏం చెబుతారు, పిచ్చోళ్ళు అండి, ఏంటి పొద్దున పొద్దున్న లేచి డ్యాన్స్ చేయటం, వాళ్ళకేం పని లేదా, ఏదో పిచ్చెక్కిన వాళ్ళు, పొద్దున్నే లేవంగానే స్నానం చేసి డ్యాన్స్ చేస్తారంట. ఆ డ్యాన్స్ చేయడానికి ఒక సమయం ఉంటుంది, రాత్రి ఆ మీరు మ్యూజిక్ అని పెట్టుకుని డ్యాన్స్ చేసుకోవచ్చు. ఏమిటి, బయట వాళ్ళకి భౌతికవాదులకి భక్తులు ఎవరు? పిచ్చివాళ్ళు. మనం ఏమంటాం, ఇక్కడ భాగవతం క్లాస్ కూర్చొని చూడండి పిచ్చివాళ్ళు, ఏం పని లేదు, అది దానికోసం నీకు ఎదుర్కొంటుంది, ఇంద్రియ భోగాల కోసం ఉంటుంటారు, ఎంత సుఖపడుతున్నా సుఖపడడానికి ప్రయత్నిస్తారో అంత దుఃఖపడుతున్నారు, ఇదంతా పిచ్చివాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు పిచ్చివాళ్ళు మనకు అర్థం కావట్లా, మనం పిచ్చివాళ్ళమా వాళ్ళు పిచ్చివాళ్ళ మనకు అర్థం కావట్లా. ఒక మాట చెప్పచ్చు, మనం భక్తులు అని ఒక సర్టిఫికేట్ కనుక మీకు కావాలంటే మీరు ఎవరైతే ఎవరన్నా మీకు వచ్చి నువ్వు పిచ్చోడురా అంటే మీరు అనుకోవాలి నాకు, నేను భక్తుడిని అని. భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు ఉన్నారే బయట వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు దాకా మీరు పిచ్చివాళ్ళు అని చెప్పరో అప్పటి వరకు మీరు భక్తులు కారు. వాళ్ళు మిమ్మల్ని చెప్పారనుకోండి పిచ్చెక్కింది ఆయన అంటే అనుకోవాలి, అప్పుడు నేను భక్తి చక్కగా చేస్తున్నాను అనుకోవాలి. ఇది ఒక సర్టిఫికేటు. అందుకని కొంతమంది అంటారు, మా నాన్నగారు నేను జాయిన్ అయ్యాను బ్రహ్మచారి అయ్యాను, మా నాన్నగారు అన్నానని నేను పిచ్చెక్కిందని అంటే సర్టిఫికేట్ ఇచ్చాడు మీకు. ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు? నువ్వు మంచి భక్తుడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు చక్కగా జపం చేస్తున్నారు అన్ని భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోండి, మీ భార్య చెప్పింది పిచ్చెక్కిన వాళ్ళలాగా ఉన్నావు, ఏం పిచ్చెక్కింది ఆయన మీకు, నీకు సంసారం ఉందండి, నీ బ్రహ్మచారులు కాదు సన్యాసులు కాదు అందనుకోండి, సుఖపడాలి. ఆహా, మంచి సర్టిఫికెట్ దొరికింది, ఆయన భక్తి చేస్తున్నా. అంటే ఈ సుఖదుఖాలకి ఈ ఆత్మతో సంబంధం లేదు. ఎట్లాగైతే ఈ యొక్క చాపకి ఈ ఆ చెరువు నుంచి బయట చేపడు ఎంత అది గిలగిలా తన్నుకుంటూ ఉంటుందో, దానికి ఎంత సుఖం ఇచ్చినా ఆ సుఖం ఆ చేపకు సంబంధం లేదు, ఆ సుఖంతో ఎటువంటి సంబంధం లేదు. అది చేప అనుకుందనుకోండి, ఆ నాకు మంచి ఎయిర్ కండిషన్ రూమ్ దొరికిందనుకోండి, అది సుఖపడింది అనుకోండి, అనుకుని నేను సుఖపడుతున్నాను అనుకుందనుకోండి, చేప చచ్చిపోతుంది. అదే మన జీవితం. ఈ ఐహిక ప్రపంచంలో ఉండే ఈ సుఖాలు ఉన్నాయి, ఐంద్రిక సుఖం ఉందే, ఆ సుఖాన్ని సుఖంగా భావించిన వాళ్ళు మృత్యు వాళ్ళకి ఖచ్చితం. ఎట్లాగోతే ఆ చేప గిలగిలా తన్నుకోవటం మానేసి వా ఎయిర్ కండిషన్ రూమ్ దొరికింది సుఖపడింది అనుకుందని దానికి చావు ఖచ్చితం. అట్లాగే మనం కూడా ఈ ఐంద్రిక సుఖంలోనే సుఖం ఇదే సుఖం అనుకున్నాం అనుకోండి, అది మనకి మృత్యుకి కారణం. మృత్యు అంటే ఇది, ఐంద్రిక సుఖమే మనకి మృత్యు. అందుకని ఆత్మ కూడా మన సుఖదుఖానికి కారణం కాదు అని చెప్పిన తర్వాత 53వ శ్లోకంలో గ్రహాలు కూడా మన సుఖదుఖానికి కారణం కాదు అని చెప్పబడింది. గ్రహాలు 53వ శ్లోకం, 54 ఏదో ఒక శ్లోకం మిస్ అయినట్టుంది అనుకుంటా. ఇది రాసిన ఒక శ్లోకం మిస్ అయింది, అందుకని ఈ దేవతలది అది శ్లోకం మిస్ అయింది. అది 51st శ్లోకం అది రాయల బోర్డు మీద, ఎందుకంటే ఆ భక్తిసేన స్థాకర్ గురించి చెప్పాం కదా, అందుకోసం అది రాల. ఎనీ నో ప్రాబ్లం, దేవతల గురించి చెప్పారు ఎంతమంది చెప్ప, అది ఈ కర్మ ఇవాళ శ్లోకం ఉందే దాని గురించి, ఆ దేవతలు కూడా వస్తారు దాని, అందుకని వీ కవర్ దట్ సబ్జెక్ట్ ఎలాబరేట్లీ. ఇప్పుడు 52వ శ్లోకం ఉంది, దానిలో 53వ శ్లోకం దానిలో ఈ గ్రహాలు మన సుఖదుఖాలే కారణం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ అండి. మన భారతదేశంలో దుఃఖం రాగానే ఎక్కడికి వెళ్తాం? ఆస్ట్రాలజర్, ఎవరన్నా జ్యోతిష్ అంటాడా? జ్యోతిష్కుడికి వెళ్తాం. ఆ జ్యోతిష్కుల బిజినెస్ అంటే రోరింగ్ బిజినెస్. మీకు ఎటువంటి ఏది ఉద్యోగం దొరకపోతే ఏం చెయ్యి ఫోటో వేసి కూర్చోండి, ఎక్కడ తిరుపతి ఆ రోడ్లో మెట్లెక్కే దోవలో అక్కడ కూర్చోండి, చెయ్యి ఫోటో వేసి కూర్చోటం అక్కడ అంతే. మీకు చూడండి ఎంత కష్టపడి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఎంత సంపాదించగలడు, అంతకంటే ఎక్కువ సంపాదించగలడు. ఒక ట్రిక్ ఇస్తున్నా మీకు, బిజినెస్ ప్లాన్. ఉద్యోగం లేకపోతే వెళ్ళి కూర్చోటమే, చేయి ఫోటో వేయటం కూర్చోటమే, ఏదో బాబాజీలా కూర్చోటం, కూర్చొని చూస్తూ ఉంటాం. అందరు వస్తారు లైన్గా వస్తారు, లైన్ పడుతుంది ఇక్కడ. దానికోసం తిరుపతి బాలాజీకి పెద్ద లైన్ ఉంటుంది కదా, అట్లా మీకు కూడా లైన్ పెడతారు. ఇది పెద్ద బిజినెస్, రోరింగ్ బిజినెస్. మీకు చేసుకోవాలండి జ్యోతిష్కుడు బిజినెస్. మీకు ఏం తెలిసినా తెలియకపోయినా చేసుకోవచ్చు. ఎవడు వచ్చేవాడు మళ్ళీ వచ్చేవాడు కాదు, వాడికి చావు ఉంటే వచ్చేదే. మీరు ఇది చేయండి, నాకు 100 రూపాయలు ఇచ్చేసేయండి, అది చేస్తా ఇచ్చేస్తాను, ఇది ఒక యజ్ఞ చేయాలి అది చేయాలని చెబుతాడు వాళ్ళు. ఈ జ్యోతిష్కులు ఏమంటారంటే ఈ కర్మ వలనే మీ దుఃఖం. అంటే ఈ ఒక రకంగా చూడాలంటే ఈ శ్లోకాలు ఉన్నాయే, ఈ 6 శ్లోకాలు మనకి దుఃఖానికి ఈ జనాలు దేవతలు మన కర్మ గ్రహాలు ఆత్మ ఇది కారణం కాదు అనే చెప్పే ఈ మాటలు ఉన్నాయే, ఈ దీనికి కొంచెం లోతుగా కనుక వెళ్తే ఎన్నెన్నో రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఫిలాసఫీస్ ఉన్నాయి. దాన్ని షడ్ దర్శన్ అంటారు. న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ 6 దర్శన శాస్త్రాలు ఉన్నాయి. ఈ దర్శన శాస్త్రాల్లో ఉండే భ్రమ, దానిలో ఉండే తప్పు ఇది ఇక్కడ చెప్పబడింది. కొంతమంది అంటారు మన కర్మల వల్లనే మనకు దుఃఖం, మంచి కర్మలు చేస్తే సుఖం ఉంటుంది, చెడు కర్మలు చేస్తే దుఃఖం ఉంటుంది అని చెప్పే ఒక సిద్ధాంతం పేరు ఏంటంటే కర్మమీమాంస సిద్ధాంతం. కొంతమంది అంటారు ఈ ఆత్మ సుఖదుఖానికి కారణం వాళ్ళెవరో కాదు, న్యాయ వైశేషికులు. ఇది దానికోసం కొంచెం డీప్ స్టడీ ఫిలాసాఫికల్ మైండ్ ఉన్న వాళ్ళకి మేము లోతుగా చెప్పచ్చు, డీప్ గా చెప్పచ్చు, కానీ ఈ భాగవతం క్లాస్ తో దాని గురించి ఈ సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటే ఈ షడ్ దర్శనాలకి ఈ యొక్క ఆరు కారణాలు కావు అని చెప్పటానికి దానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఇక్కడ భాగవతం క్లాస్తో ఎలాబరేట్ గా చెప్పలేను, కానీ కనీసం ఈ కర్మ మనకి కారణం కాదు, దాని గురించి ఈ గ్రహాలు మనకి కారణం కాదు, సుఖదుఖాని కారణం కాదు అని చెప్పటానికి కర్మ మీమాంసకులు ఇది చెబుతారు. ఏం చెబుతారంటే, మీరు పుణ్యం చేయండి సుఖపడతారు, పాపం చేయండి దుఃఖపడతారు, ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, అది కాదు, తప్పు. మన తల్లి మనకు చెప్పింది చిన్నప్పుడు, నువ్వు చక్కగా చదువుకో, మంచి పని చేయి, చేస్తే నీకు మంచి కలుగుతుంది, అది తప్పు. ఇది అనుకుంటారు ఏమిటండి అట్లా అంటున్నారు, మనం చిన్నప్పటి నుంచి వింటున్నావు కదా, అది తప్పు అండి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, తప్పు చేస్తే తప్పు వస్తుందని అనుకోవడం తప్పు. మీరు మంచి చేస్తే ఆ భగవంతుని అనుమతి వలన మీకు మంచి వస్తుంది. ఈ కర్మ మీమాంసకులు చెవటానికి వాళ్ళు ఆస్తికులుగా ఉంటారు, యజ్ఞయాగాలు చేస్తారు, ఏదో జపాలు చేస్తారు, అయినా వాళ్ళ ఫిలాసఫీ, కోర్ ఫిలాసఫీ ఏమిటంటే, భగవంతుడు నీ కర్మకి ఆధీనుడై ఉన్నాడు, నీ కర్మలకి భగవంతుడు ఆధీనుడై ఉన్నాడు. భగవంతుడు మన కర్మ ఫల ప్రదాత అని స్వీకరించరు వాళ్ళు. కర్మమీమాంసకులు అంటే ఈ కర్మకాండి, ఇప్పుడు ఈ మీరు ఆంధ్రాలో మన ఈ స్మార్థ బ్రాహ్మణులు ఉంటారే, వాళ్ళకి ఈ వాళ్ళు ప్రచారం చేసిన సిద్ధాంతం ఇది. కర్మమీమాంసకులు ప్రచారం చేసిన సిద్ధాంతం, భక్తి విక్తి మర్చిపోండి, ఏం చెయ్యనో సర్లా. మీరు ఏం చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, దాంతో సుఖపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మతత్వం తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆత్మ అనేది కనుక ఉంటే అది ఏదో కాదు, ఈ భౌతిక విషయాలతో సుఖపడేది ఆత్మ అనుకుంటారు. ఈ భౌతిక విషయాలు ఉన్నాయే, ఆ విషయాలతో సుఖపడేది ఆత్మ. వేదాంతులు ఏమంటారు, ఈ ఆత్మకి ఈ భౌతిక విషయాలతో ఎటువంటి సంబంధం లేదు అంటారు. అందుకండి ఈ కర్మ మీమాంసలకి ప్రయోజనం ఏమిటంటే స్వర్గం. మీరు ఇటువంటి యాగాలు, ఈ తిథిలో ఇది చెయ్యండి, ఇంతమంది బ్రాహ్మణులకి భోజనం పెట్టండి, అది చేయండి, మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఈ గ్రహదోషాలకి నుంచి ముక్తులవ్వాలంటే మీరు ఈ యజ్ఞ చేయాలి. ఇప్పుడు మీకు సాడే సాతి అంటారు, దాని తెలుగులో ఉంటారు నాకు తెలీదు, సెవెన్ ద సైకిల్ ఆఫ్ సాటర్న్, ఏడున్నర ఏమంటారు దాన్ని, ఏడేళ్ల సన్ అంటారు, ఏడేళ్ల సని, ఆమె ఏడేళ్ల సని ఉందండి, ఇప్పుడు అది ఇది చేయాలి, మీరు అది చేయాలి, ఇది చేయాలి అంటారు. ఇప్పుడు ఒక లాజిక్ చెబుతారు, గ్రహాలు కనుక మనకి దుఃఖానికి కారణమవుతే, ఇప్పుడు ఆచార్యులు మనకు చెబుతారు, మీకు కనుక జ్యోతిష్ శాస్త్రం కనుక తెలిస్తే ఆ గ్రహాలంట మన మీదే దానికి ప్రభావం ఉండదు, ఒక గ్రహం ఇంకో గ్రహం మీద కూడా ప్రభావం ఉంటుందంట, ఒక గ్రహం ప్రభావం ఇంకో గ్రహం మీద ఉంటుందంట, ఈ గ్రహం ప్రభావం ఇంకో గ్రహం మీద ఉంటుందంట. ఇప్పుడు గ్రహాలే మూల కారణం అయితే ఆ గ్రహాల మీద ప్రభావం ఇచ్చే ఇంకో గ్రహం ఉంది కదా, దానికి కారణం ఏమిటి? ఆ లాజిక్తో ఈ యొక్క కర్మ మీమాంసాన్ని ఈ జ్యోతిష్ శాస్త్రజ్ఞ చెప్పే ఉందే, జ్యోతిష్ చెప్పే ఉందే, మీ దుఃఖానికి కారణం ఈ గ్రహదోషం అండి అని అది కూడా ఖండించారు. మన దుఃఖానికి కారణం ఈ గ్రహదోషాలు కాదు, బయటికి కనిపిస్తుంది అవును చక్కగా చెప్పాడండి నా ప్రెడిక్షన్, నేను వెళ్ళంగానే కొన్ని జ్యోతిష్కులు ఉన్నారండి, మీరు అక్కడి వెళ్ళంగానే మిమ్మల్ని చూడంగానే చెబుతారు దేనికోసం వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, పేరేమిటి. నేను స్వయంగా ఆశ్చర్యపడిపోయా, నేను ఇందుకోసం వచ్చాను, ఏం చేస్తున్నావు అక్కడ, ఏ అన్ని చెప్పాడు నా గురించి, అతను ఏమీ తెలియదు. దానివల్ల మనకు ఒక విశ్వాసం ఉంటుంది, ఏమిటా విశ్వాసం, నా గురించి అంత చెప్పాడే, నా భవిష్యత్తు అంత చెప్పాడే, ఆయన చెప్పిన మాట నిజమేమో, ఆయన చేసిన రికమెండేషన్స్ ఉన్నాయే, మా దుఃఖానికి ఇదే కారణమేమో అనిపిస్తుంది. అందుకని భక్తులకి ఈ జ్యోతిష్ శాస్త్రం కంటే నిన్న మాయాజాలం లేదు. అందుకని ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఒకసారి వాళ్ళ చెంగుల్లో పడితే నీ భక్తి నాశనం అయిపోతుంది. మీరు ఏదో టీవీయో మిగతా ఏదో విషయ భోగాలు ఉన్నాయే, అది ఎంత మన భక్తిని నాశనం చేసుకుంటుందో చేస్తుందో, అంతకంటే 1000 రెట్లు మన జ్యోతిష్కుడు మన భక్తిని నాశనం చేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే అది ఒక శాస్త్రమే, శాస్త్రమైనా అది వైష్ణవ శాస్త్రం కాదు, అది స్మార్తుల యొక్క శాస్త్రం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని మనం యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయాలి. మన కోసం మన ఈ యొక్క ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు దానివల్ల మనం సుఖపడతాము అనే విశ్వాసంతో కనుక చేస్తే మనం పోయినట్టే, భక్తి అంత కథం అయిపోయినట్టే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లాగైతే మనం కరెంటు వాడతాం, కరెంటు వాడినప్పుడు కరెంటు వాడుతున్నాం కానీ అదేదో దానిలో ఏదో వచ్చిందనుకుని దాంతో వ్యవహారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనకు ఎంతో ఉపయోగం, ఉందని అది కనుక మనం సరిగ్గా దాంతో వ్యవహారం చేయకపోతే మనకు కరెంటు తగులుతుంది, మనం చచ్చిపోతాం. అట్లాగే ఈ భక్తులకి జ్యోతిష్ శాస్త్రం ఉంది, అది ఉపయోగించుకోవచ్చు కానీ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి జాగ్రత్త లేకపోతే ఆ కరెంటు తగిలి భక్తంతా నాశనం అవుతుంది. అందుకని జాగ్రత్త, మీరు స్వతహాగా ఆ జ్యోతిష్ శాస్త్రం నుంచి చాలా దూరంగా ఉండండి. ఉపయోగించుకోవాలి. ఏదో కూతురి వివాహం అవుతే ఆయన జ్యోతిష్యం ఆ లగ్నం ఉందా, టైం సరిగ్గా ఉందా, అవన్నీ చూసుకోవచ్చు. ఫర్మిటీలు అది మనం యూజ్ చేసుకోవాలి, కానీ దాని ద్వారా యూజ్డ్ అవ్వకూడదు. ఎట్లాగైతే మనం మొబైల్ కంప్యూటర్ అన్ని యూజ్ చేస్తాం, చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్లో ఒక బటన్ నొక్కితే చాలు, ఆ ప్రపంచంలో ఉండే ఆ మాయ అంతా మొబైల్లో వస్తుంది. అట్లాగే ఈ మనం జ్యోతిష్ శాస్త్రం కూడా యూజ్ చేస్తాం, కానీ ఎప్పుడూ ఈ పొరపాటు పడకూడదు. ఆ జ్యోతిష్ శాస్త్రుడు ఇచ్చిన సలహా నుంచి నేను సుఖపడతాను, మా గురువు గారు ఇచ్చిన సలహా ఉందే, ఏమిటండి 10 సంవత్సరాల నుంచి జపం చేస్తుంది ఎటువంటి సుఖం లేదు, ఆ జ్యోతిష్కుడు చెప్పాడే దాని వల్ల అవుతుందేమో అని ఆ విశ్వాసం ఉందే, అది షిఫ్ట్ అయిపోతుంది. ఆ భక్తిలో ఉండే విశ్వాసం, ఏమిటా విశ్వాసం, అవశ్య రక్షిబే కృష్ణ, దాన్ని శ్రద్ధాశబ్దే విశ్వాసకుడే సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కరలేం సర్వకర్మ కృతహయ్. నేను కృష్ణ భక్తి చేస్తున్నా కదా, ఇంకేం చేయవసరలా అని ఆ విశ్వాసం ఉందే అది తగ్గిపోతుంది. అది తగ్గించడానికి ఎవరో కారకులు కాదు, ఈ జ్యోతిష్కులే కారకులు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ ఆత్మకి జ్యోతిష్ శాస్త్రంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ కింద శ్లోకం, కృద్యేత్ కస్మై పురుషస్తతోన్య. మీరు ఏదో దుఃఖాలు అనుభవిస్తుంటే మీరు ఆ శని రాహువో కేతువో దాని మీద మీరు కోపగిస్తారా? ఎందుకు కోపగించడం అనవసరం. ఆ శని రాహు కేతు వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ పని చేయండి, మనం పని చేసుకుందాం. మన పనేంటి? హరే కృష్ణ 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 హరే హరే హరి రామ్ రామ్. ఆ రావు పని రావు చేయనండి, ఆ శని పని చేయండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. అంటారు కదా, మన చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏదో ఇంటి విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఈ చిన్నపిల్లవాడు మధ్యలోకి వచ్చి వింటానికి వచ్చేవాడు, ఆ సలహా కూడా ఇచ్చేవాడు. తల్లిదండ్రులు ఏం చెప్పాడు, నువ్వు పని నువ్వు చూసుకో అని చెప్పాడు. అట్లాగే మన పని మనం చూసుకుందాం, ఆ గ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది వాళ్ళని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు, యూజ్ చేసుకోవచ్చు. కావలసినప్పుడు యూజ్ చేసుకోవచ్చే కానీ ఆ శాస్త్రాన్ని ఒక టెక్స్ట్ బుక్గా వాడకూడదు, రిఫరెన్స్ బుక్గా వాడచ్చు. టెక్స్ట్ బుక్ అని ఉంటుందిగా, మనం చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఏదో రిఫరెన్స్ కోసం ఏదో దీన్ని రిఫర్ చేస్తాం. అట్లా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని రిఫర్ చేయొచ్చు, కానీ అది టెక్స్ట్ బుక్ గా ఉంటే గనక పోయినట్టే. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధీన అవుతాం, ఈ కర్మంతో ఆవృతలవుతాం, కంప్లీట్లీ చిక్కుపోతాం కర్మ. ఇప్పుడు కర్మాసు హేతు సుఖ దుఃఖయోశ్చేతన్, ఇవాళ శ్లోకంలో ఈ కర్మ గురించి చెప్పబడింది. అంటే ఈ శ్లోకం ప్రారంభంలో ఎట్ట చెప్పండి అంటే కర్మాస్తు అస్తు అనే శబ్దంతో చెప్పడుంది. అయ్యా కర్మలే మన సుఖదుఖానికి కారణమయ్యా, ఆ చెప్పే టోన్ ఎట్లా ఉంటే సర్క్యాసం. సర్క్యాసం అంటే ఏమంటారు తెలుగులో, అవహేళన. యా ఎగతాళిగా చెప్పారు. ఈ మొత్తం లైన్ చూస్తే కర్మ అస్తు అన్నారు. అస్తు అంటే కర్మే, మన కర్మలే మన సుఖ దుఃఖానికి కారణం. అంటే ఎగతాళిగా చెప్పా, కర్మలు మన సుఖ దుఃఖానికి కారణం కాదు. ఆ చెప్పే టోన్ ఏమిటంటే కర్మలే అండి మన సుఖ దుఃఖానికి కారణం, ఎగతాళిగా చెప్పటం అంటే కర్మలు కాదు. ఆ చెప్పడం ఒక టోన్లో చెప్పారు ఈ శ్లోకంలో. ఏమిటా టోన్లో? కర్మలే అండి మన సుఖ దుఃఖానికి కారణం. ఓర్ ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనుకోండి, నువ్వు తప్పు చేశావు అతనంటే నేను తప్పు చేశాను, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఒక అతను విసిగెత్తి ఏం చెప్తాడు, నేనే తప్పు చేశానండి. అంటే ఏమిటి, నువ్వు తప్పు చేశావు నేను చేయలేదు, నాకు విసిగెత్తింది వెళ్ళిపోతాను అంటే ఇంత ఆర్గ్యుమెంట్ చేసి ఒక టోన్లో చెప్పాడు. కర్మస్తు చేత్ సుఖ దుఃఖ హేతోహో, కర్మస్తు హేతో హేతు సుఖదుఃఖయోశ్చేత్ కినాత్మన తద్దిహి జడాజడత్వే అన్నారు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, కర్మలే మన సుఖ దుఃఖానికి కారణమవుతే ఏమవ్వాలి, ఈ ఆత్మ శరీరం ఒకటై ఉండాలి, ఆత్మే శరీరమే ఉండాలి, శరీరమే ఆత్మే ఉండాలి. అయినా అది కాదు కదా, ఆత్మ యొక్క స్వభావం వేరు, ఈ శరీరం యొక్క స్వభావం వేరు. ఈ ఆత్మ యొక్క స్వభావం ఉంది, దేహస్తు అచిత్ అన్నారు. దేహస్తు అచిత్, అచిత్ అంటే ఏమిటి, మూడో లైన్ చూడండి, దేహస్తు అచిత్, దేహం ఏమిటి అచిత్. పురుషో అయం, పురుషో అంటే ఇది ఆత్మ, పురుషో అయం సుపర్ణ అన్నారు. పురుష అంటే ఇది ఆత్మ ఎటువంటిది, సుపర్ణ అంటే చైతన్యవంతమైనది, కాన్షియస్నెస్. ఈ ఆత్మ అనేది కాన్షియస్నెస్. ఈ రెండుకు వేరు వేరు స్వభావాలు. ఎట్లాగవుతే నూనె జలం నీళ్లు ఈ రెండు మీరు కలిపినా కలవండి, మీరు నీళ్ళలో నూనె పోసారనుకోండి ఏమవుతుంది, నూనె వేరుగా ఉంటుంది, నీళ్లు కూడా వేరుగా ఉంటుంది. ఆ రెండు ఒకే డబ్బాలో ఉన్నా కూడా నూనె నీళ్లు వేరుగా ఉంటాయి. మీరు దాన్ని ఎంత కలపడానికి ప్రయత్నించినా కలిసినట్టు అనిపిస్తుంది, కొంతసేపు తర్వాత ఏమవుతుంది విడిపోతాయి. అట్లాగే మన శరీరంలో ఈ యొక్క ఈ భౌతిక శరీరం ఉంది, జడ శరీరం, పంచమహాభూతాలతో ఏర్పడిన శరీరం, దేహస్తు అచిత్, ఈ శరీరం, ఈ ఆత్మ అనిపిస్తుంది ఒకే డబ్బాలా ఉందని. ఈ శరీరంలో ఒక డబ్బా అనుకోండి, దానిలో ఈ భౌతిక తత్వాలుతో ఏర్పడిన ఈ శరీరం, ఆత్మ చిన్మయమైన చైతన్యమైన ఆత్మ రెండు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే నీళ్లు నూనె లాగా ఉన్నాయంట. ఇప్పుడు కర్మలు గనక మనం దుఃఖం అవుతే, దుఃఖానికి కారణమవుతే ఈ శరీరం ఈ ఆత్మ ఈ రెండి స్వభావం వేరుగా వేరు కాబట్టి ఈ శరీరానికి సుఖమిచ్చే విషయాలు వేరు, ఆత్మకి సుఖం ఇచ్చే విషయాలు వేరు. ఎందుకంటే రెండు స్వభావాలు వేరు కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్దవాడు ఉన్నాడు అనుకోండి, ఏదో 20 ఏళ్ల కుర్రవాడు, ఒక 7 పసివాడు ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉన్న తల్లి భోజనం పెట్టినప్పుడు ఆ పెద్దవాడికి నానా రకాలైన పిండి వంటలు మిఠాయిలు అన్ని పెడుతుంది, ఈ 7 పసివాడికి పాలిస్తుంది. అదే కదా, ఎందుకు, ఒక ఇంట్లోనే ఉన్న వాళ్ళ ఇద్దరి యొక్క స్వభావం, వాళ్ళిద్దరి యొక్క సుఖానికి కావలసిన విషయాలు వేరు, సామాన్లు వేరు. ఈ పసివాడికి ఏం కావాలి, పాలు కావాలి. పెద్దవాడికి మంచి మంచి పిండి వంటలు, శక్తినిచ్చే అన్నం, కూర, అవన్నీ కావాలి. అట్లాగే ఈ ఆత్మ శరీరం రెండు రెండిటికి స్వభావం వేరు కాబట్టి ఈ ఆత్మకి ఆనందం కలిగించే ఆహారం వేరు, ఈ శరీరానికి ఆనందం కలిగించే విషయాలు వేరు. ఇప్పుడు కర్మ మన జన్మతో నిశ్చితమై ఉంటుంది, మన జన్మ కుండలి ఉంటుంది, జనం పత్రిక అంటారు. ఆ సమయంలో నిశ్చితంగా చెప్పడం ఉంటుంది ఈ జీవితంలో ఇటువంటి అవుతాయి. ఇది దీనిలో ఎటువంటి డౌట్ ఉండకూడదు. మన జీవితంలో ఏది జరిగినా మన కర్మల వల్లనే జరుగుతాయి. ఆ కర్మలు ఆత్మానికి సపరేట్గా, శరీరానికి సపరేట్గా రెండు విభాజనం లేదు, దానిలో ఒకటే ఉంటుంది అంతే. ఇట్ ఈజ్ ఓన్లీ వన్. మనకి ఈ టైంలో ఇది కా ఇది వస్తుందంటే ఇదే వస్తుంది. హిందీలో చెబుతారు, సమయసే పెహలే భాగ్యసే జాదా కభీ నహీ మిలేగా అంటారు. అంటే సమయకి ముందు మనకి 30వ సంవత్సరంలోనే ఇది చదువుతుంది, ఇది మనకు వస్తుంది అంటే అదే సమయంలో వస్తుంది. అంతకుముందు మీ ఎంత ప్రయాసం చేసినా రాదండి. అందుకని కులశేఖరాళ్ళ వాళ్ళు అంటారు, యద్దవ్యం తద్దవంతు భగవత్ పూర్వకర్మాను రూపం. ఏదో ప్రాప్తించడానికి సాధించడానికి ప్రయాసం చేయటం మూర్ఖత్వం. అందుకని చెప్పడం నేను శాస్త్రాలు ఏం చేయవు, ప్రయాసం చేయండి. దీనికి ప్రయాసం చేయండి, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో. నిన్న దేవకిందన్ కూడా ఈ శ్లోకం చెప్పారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ తస్యైవ హేతో ప్రయతేత కోవిదో, ఈ కర్మకాండాన్ని, కర్మీమాంస దర్శనాన్ని ఖండించడానికి నారదుడు ఈ శ్లోకం చెబుతాడు. తస్యైవ హేతో ప్రయతేత కోవిదు నలభ్యతే బ్రహ్మత్యం ప్రయత. మనం ప్రయాసం భక్తిలో ఉత్తీర్ణు కావాలని ప్రయాసం చేయాలి, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ప్రయాసం చేయని అవసరం లేదండి. ప్రహ్లాదుడు ఇదే చెబుతాడు. ఏం చెబుతాడు, మీకు ప్రయాసం చేయకుండా దుఃఖం వస్తుంది కదా. ఎవరన్నా ప్రయత్నించారా దుఃఖపడడానికి, ఎవరన్నా ప్రయత్నించారా? ప్రయత్నించకుండా మన జీవితంలో దుఃఖాలు వస్తుంటే ప్రయత్నించకుండా సుఖాలు కూడా వస్తాయండి. ఇది కనుక ఎవరు అర్థం చేసుకున్నారంటే వాళ్ళకి గోలోక వృందావనం దాని టికెట్ ఇవాళ తీసుకోండి. ఈ పాయింట్ కనుక అర్థం చేసుకుంటే ఆ కృష్ణ ప్రేమ అవన్నీ తర్వాత, ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఒక పాయింట్ ఏమిటి, ప్రయత్నం చేయకుండా మన జీవితంలో దుఃఖాలు వస్తుంటే ప్రయత్నం చేయకుండా కూడా మన జీవితంలో సుఖాలు వస్తాయిగా. అది ఇది అర్థం చేసుకున్నవాడు జపం చేయగలడండి. ఇది అర్థం చేసుకున్నవాడు వాడు భాగవతం చదవగలడండి. ఇది కనుక అర్థం చేయకపోతే జపమాలలో మన చేతులు ఉంటాయి, ఫింగర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జపం చేయటంలా మాల అయిపోతుంది, కానీ నామజపం అవదు. 16 మాలలు అయిపోతాయి, ఏమైపోయినా 16 మాలలైనా కానీ నామజపవలా. ఎందుకంటే మన మనస్సు ప్రయత్నిస్తుంటుంది, సుఖపడడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రాప్తించితే సుఖపడతాను, అది వస్తే సుఖపడతాను, నా పెళ్ళి అవుతే సుఖపడతాను, ఇల్లు దొరికితే సుఖపడతాను, ఉద్యోగం వస్తే సుఖపడతాను అని మనసులో ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని అది సపరేట్ చేయలేరు. ఆ మనసులో ఇటువంటి ఉన్నప్పుడు ఈ జపం చేయగలరా? ఏదో మనం చేస్తున్నాం అంటే, నటిస్తున్నాం అంటే, భక్తి చేయటం నటిస్తున్నాం. ఈ యొక్క పాయింట్ కనుక గుర్తుంచుకుంటే చాలండి, మన ప్రయత్నించకుండా మన జీవితంలో దుఃఖాలు వస్తున్నాయి. ప్రయత్నించకుండా మన జీవితంలో దుఃఖాలు వచ్చినప్పుడు సుఖాలు ఎందుకు రావాలండి? అందుకని నీ సుఖ దుఃఖాలకి ప్రయత్నించను. ప్రయత్నించడం మూర్ఖత. ఎందుకంటే మన కర్మల్లో ఏముందో అదే వస్తాయండి, రానియండి. ఆ కర్మల్లో ఒకటే వస్తుంది, ఏదుంటే అదే వస్తుంది. ఆ కర్మ విచార చేయదు, ఇది ఆత్మకి ఇది శరీరానికి అని చేయదు. అందుకని ఈ కర్మల వల్ల మన ఆత్మ ఉన్నతి జరుగుతుంది అనుకోవటం పొరపాటు. కొంతమంది భక్తులు అంటారు, ప్రభుజీ నా భక్తిలో ప్రోగ్రెస్ కోసం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాను. ఆ జ్యోతిష్కుడు స్వయంగా చెబుతాడండి, భక్తితో నాటటువంటి సంబంధం లేదు, మిగతా గురించి చెప్పు. ఒక అతను వెళ్ళాడు, ఏదో పని కోసం వచ్చాడు, ఏదో బిజినెస్ కోసం నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాడు, దీనికోసం టేకే ఆస్ట్రాలజికల్ అడ్వైజ్ అని చెప్పి నేను ఒక జ్యోతిష్యుడు చెప్పి పంపించాను. ఒక అంటే భక్తి చేస్తాడు, అంత ఒక మంచి డోనర్ మా టెంపుల్కి.
వెళ్తే అక్కడికి వెళ్ళి అడిగాడంట, నా పేరు చెప్పి పంపించారు, ఏకో కారణం అంటే ఆయన ఏం చెప్పాడు జ్యోతిష్కుడు అంటే, నేనే బిజినెస్ కోసమే బిజినెస్ కోసం అడగమని చెప్పా. అక్కడికి వెళ్ళి అనట, ఏముందండి, అక్కడికి వెళ్ళి ప్రీచింగ్ చేయడం మొదలెట్టాడు ఆ జ్యోతిష్కుడికి. జీవితంలో ఏదుంటే అదే వచ్చేది కదా, నా ఒక ఈ జనపత్రిక చూడండి, నా భక్తి ఎట్లా ఉంటుందో చూడండి. ఆ జ్యోతిష్కుడు అన్నాడంట, దీనికోసం నేను చెప్పలేను, కమల్లోచన దాస్ దగ్గరికి ఆయన చెబుతాడు. అండ్ నా చాలా పరిచయం ఆయన, ఆయన మధ్య సంప్రదాయంలో బ్రాహ్మణుడు ఆయన భట్. ఆయన చెప్పాడు, నా దగ్గరికి మిమ్మల్ని ఎందుకు పంపించారు దాని విషయం చెప్పు. అప్పుడు చోట మొదలెట్టాడు, అదే నా బిజినెస్తో కొంచెం సమస్య ఉన్నది, దానికోసం నా మాట మాట్లాడు, ఆ భక్తి గురించి నా దగ్గర పంపించాడు ఆయన నాకు తెలుసు, ఆయనే చెబుతాడు నా దగ్గర ఎందుకు పంపించాడు. అందుకని ఇప్పుడు మీరేదో ఈ వాటర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి నా ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఎక్కడ వస్తారా? ఆధార్ కార్డు డిపార్ట్మెంట్ వేరు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేరు, ఆ జ్యోతిష్కుడి డిపార్ట్మెంట్ వేరు. అంటే జ్యోతిష్ శాస్త్రం వల్ల మనకి కర్మల యొక్క సూచి అది, మన కిన్నటి జన్మలోనో జన్మ జన్మాంతరంలో చేసిన కర్మల వల్ల ఏం అనుభవాలు అవుతాయి నేను చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అందుకని ఈ జ్యోతిష్ కర్మలు ఒకటే వస్తుంది, అంటే ఆత్మకి వేరుగా శరీరానికి వేరుగా ఈ కర్మ విభజన చేయదు, ఒకటే వస్తుంది. అందుకని ఈ శ్లోకంలో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రెండు లైన్ చూడండి, కిమాత్మన స్తద్ధి జడాజడత్వే అన్నారు. ఈ జడాజడత్వే ఈ శబ్దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. జడాజడత్వే అంటే ఆత్మన అంటే మనము ఈ జడ అజడ ఈ రెండిటి యొక్క మిశ్రణ, ఈ రెండు కలిసిపోయినాయా ఒకటిగా అయిపోయినాయా? కాదు, కాదు కదా. ఎందుకు కాదు? దేహస్థు చిత్, దేహస్థు అచిత్, పురుషో పురుషోయం సుపర్ణ, ఒకటి కాదు కాబట్టి. కర్మల వల్ల మనకి సుఖదుఖం కలుగుతుంటే ఈ ఆత్మ అనే చైతన్యతత్వం, ఈ శరీరం అనే ఈ అచేతన తత్వం, ఈ రెండు ఒకటిగా అయిపోవాలి. అది ఎల్లప్పుడూ కాదు కాబట్టి ఈ కర్మలు శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు. అంటే కొంతమంది చెప్పచ్చు కదా, అయినా మన దుఃఖం అనిపిస్తుందండి నాకు కొంచెం. అప్పుడు ఎవరు అడిగారనుకోండి, బాగున్నావా? బాగున్నావు. కొంతమంది అడిగారంటే బాగాలేదండి, ఒంట్లో బాగాలేదంటారు. ఇది ఎవరు, ఈ అనుభవం ఎవరు మనం చూస్తున్నారంటే ఎవరో కాదు, మన మనసులో ఉండే అజ్ఞానం వలన, ఈ శరీరం నేను అనుకుంటం వల్ల ఈ ఆత్మ యొక్క చైతన్యం ఉన్నదే అది అనుభవిస్తుందంట. దీనికి మూల కారణం చైతన్యం కూడా కాదు, ఏది కాదు, శరీరం కాదు, ఆత్మ కాదు, మన మనసులో ఉండే అజ్ఞానం. దీన్ని చిత్ అన్నారు, అది అనుభవిస్తుందంట. దాంతో ఈ కర్మలు హేతు కాదు, హేతు కాబట్టి కోపపడకు, కోపగించకు, నీ కర్మల మీద కోపగించొద్దు అని చెబుతున్నాను. ఎట్లాగంటే ఏదో ఇంట్లో మనకి ఏదో మంచి పని జరగదు అనుకోండి, ఏదో ఎవరో చచ్చిపోయారు లేకపోతే ఏదో మనకి చాలా నష్టాలైనాయి అని అంటాం, నా కర్మ అయిన అంటాం, కోపగించొద్దు ఆయన కదా, ఆ చేయి తల మీద కొట్టుకొని నా కర్మ అంటారు. కొంతమంది ఇంట్లోనే ఒకసారి ఇంట్లో ప్రోగ్రామ్కి వెళ్ళా, ప్రోగ్రామ్కి వెళ్తే ఏమైందో తెలియదు కానీ ఆ భార్య భర్తల మధ్యలో ఫైట్ జరిగింది. అది ప్రోగ్రామ్ చూస్తే నేను లోపల ఫైటింగ్ చేస్తున్నాను ఇంకొక రూమ్లో, ప్రోగ్రామ్ బయట ఫైట్ చేయలేదు కదా. ఆ భార్య బయటకు వస్తూ, ఆ రూమ్ నుంచి బయటకు వస్తూ ఇంకో కిచెన్కి వెళ్తూ నక్కర్మ అంటూ వెళ్తుంది. అంటే కోపగించొద్దు మీ కర్మల మీద. అది చెప్పడు ఏంటి, క్రుద్ధస్య కస్మై నహి కర్మ మూలం. క్రుద్ధస్య కస్మై అంటే మీరు కోపగించొద్దు. క్రుద్ధస్య దేని మీద కోపగించొద్దు? మీ కర్మల మీద కోపగించొద్దు అని చెప్పబడుతుంది. కోపగించాలండి, ఎవరి మీద కోపగించాలండి? కోపగించాలి అంటే మీరు
మీ మనసు మీద కోపగించండి. మీకు శత్రువు కనుక ఉంటే ఆ మనసే మన శత్రువు, ఆ జ్ఞానమే మన శత్రువు అని ఈ శ్లోకంలో చెప్పబడింది. రేపు కాలస్థు హేతో సుఖదుఃఖయోశ్చేత్, ఈ కాల ఎట్లా కాలపురుషుడు మన దుఃఖానికి కారణం కాదు, అది ఈ 55వ శ్లోకంలో చెప్పబడి ఉన్నది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అది దైవిక, ఇవి మన క్లేశానికి కారణాలు అన్నాం. ఇప్పుడు ఇవన్నీ 6 కారణాలు కావు అని చెప్పడానికి వెనక ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ 6 మూల కారణం కాదు, కారణాలుగా కనిపిస్తాయి. ఇవన్నీ ఇమ్మీడియట్ కాజెస్. ఇమ్మీడియట్ కాజ్ని దాన్ని ఏమంటారంటే నైమిత్తిక కారణాలు, మూల కారణాలు కాదు, నిమిత్త కారణాలు మాత్రమే. ఇవి మూల కారణాలు కాదు అని చెప్పబడింది. ఇవి మూల కారణాలు కాదు అని చెప్పడానికి ఎందుకు వచ్చిందంటే ఇవి నిమిత్త కారణాలు, నిమిత్త కారణాలు. ఈ నిమిత్త కారణాలని మనం మూల కారణంగా తెలుసుకుందాం అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పోలీసు వాడు మీ ఇంటికి వచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. మీరు అనుకున్నారు ఈ పోలీసు వాడు నాకు అరెస్ట్ వారించాడు, ఇది నా శత్రుడు. నిజమే, ఆ పోలీసు వాడు అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు, అరెస్ట్ చేశాడు. దానికి మూల కారణం పోలీసా, ఈ పోలీసు వాడా, మూల కారణం జడ్జా, మూల కారణం ఎవరు కంప్లైంట్ చేసిన వాడా, ఇవన్నీ కనిపిస్తాయి. ఇదే మాయ అంటే. భాగవతంలో ఇది వ్యాస మహర్షి చూపిస్తున్నాడు. అన్ని గ్రంథాలు రాసిన తర్వాత ఆయనకి సంతోషంగా లేదు, హృదయంలో సంతృప్తి లేదు. నారదుడు వచ్చాడు. వచ్చినప్పుడు నారదుడు అడిగాడు వ్యాస మహర్షితో, ఏమిటని అంత దుఃఖంగా ఉన్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటి, అసంతృష్టికి కారణం ఏమిటి అని అడిగాడు. వ్యాస మహర్షి ఎన్నెన్నో రకరకాలైన కారణాలని గురించి ఆలోచిస్తూ ఎన్నెన్నో గ్రంథాలను రాశాడు, అయినా అసంతృష్టిగా ఉన్నాడు. ఆ టైంలో వ్యాసుడు ఒక శ్లోకం చెబుతాడు. ఎవరి దగ్గర అయితే ఆ గీతా బేసుడు చూడండి, భాగవతం 1st canto 5th chapter text number 4 అనుకుంటా శ్లోకం నాకు గుర్తుంది కానీ ఇమీడియట్గా రావట్లా, నోటికి రావట్లా. 1st canto 5th chapter text number 5
అస్తేవమే సర్వమిదం త్వయోక్తం తతాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం అన్నారు.
నారదు ఎప్పుడో అడిగాడు మీ దుఃఖానికి మూల కారణం ఏమిటో తెలుసు, ఎందుకు దుఃఖిస్తున్నారు, దానికి మూల కారణం ఏమిటో అడిగాడు. వ్యాసదేవుడు అన్నాడు తన్మూలం అవ్యక్తం, అవ్యక్తం అంటే తెలియదు. ఏం తెలియదు, దుఃఖానికి మూల కారణం తెలియదు అన్నాడు. అదే గనక వ్యాస మహర్షి మనమో ఎవరో దుఃఖమై మన దుఃఖం వచ్చింది అనుకోండి, మన మనసులో ఎన్నెన్నో కారణాలు వస్తాయి. మన దుఃఖానికి కారణం ఏంటి, ఫస్ట్ కారణం దుఃఖానికి మనం ఎవరిని చూపిస్తాం, ఇతని వల్ల. ఇంకొకటి దుఃఖానికి కారణం ఈ గ్రహాల వల్ల అనుకుంటా, జ్యోతిష్యులకు వెళ్తాం. ఇప్పుడు మీ మన జీవితంలో ఎవరికైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఫస్ట్ రియాక్షన్ ఏమిటి, కంప్లైంట్ ఇతని వల్ల, ఏం వల్ల. సెకండ్ రియాక్షన్ ఏమిటి, మీరందరూ మీటింగ్ చేసుకున్నారు, నా దుఃఖానికి కారణం నువ్వు కాదు నాకు, మీ గ్రహాల దోషం అని గ్రహాల దగ్గరికి వెళ్తాం, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం. ఇంకా అది లేదనుకోండి, ఏమిటో మా కర్మ అనుకుంటాం. అదే కదా, అయితే ఏమిటో దేవతల వల్లనేమో, దేవతల్ని ప్రసన్నిద్దాం అనుకుంటారు కదా. ఇవన్నీ కారణాలుగా కనిపించే కారణాలు ఇవి, ఇది మూల కారణాలు కాదు. ఇవన్నీ ఏవి, నిమిత్త కారణాలు మాత్రమే. ఒక గొడ్రంగి చెట్టుని కొడుతున్నాడు. అప్పుడు ఆ గొడ్డలు అంటారు కదా, గొడ్డలి యాక్స్ యాక్స్ ఉంటారు, ఆ గొడ్డలి చెట్టును నరికిందా, ఆ నరికేవాడు నరికిందా, ఆ గొడ్డలి ఏమిటి ఆ చెట్టుని పడగొట్టడానికి మూల కారణం కాదు, నిమిత్త కారణం. మనకు కనిపించేది గొడ్డలి, ఎవరో ఒకతను కత్తితోనో గన్తోనో చంపేశాడు, మర్డర్ చేశాడు. 3-4 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నాను, నువ్వు మర్డర్ చేశావు, నువ్వు చంపావు, నేనేం చేయలేదే, సీసీటీవీలో రికార్డింగ్ ఉందన్నారు. చూపించారు, నే చంపలా, గన్ను చంపింది, గన్నును అరెస్ట్ చేయండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ గన్ను వల్లే చెప్పాడు, చచ్చాడు. అది నిమిత్త, ఇవన్నీ నిమిత్త కారణాలు. ఇంటర్మీడియట్ కాజ్, ఇమీడియట్ కాజ్, అల్టిమేట్ కాజ్ ఎవరు, అది అజ్ఞానం. ఇంకా క్వశ్చన్స్?
మన ఆచార్యులందరూ వాళ్ళ వినయం వల్ల కావచ్చు, నేను చాలా హీనుణ్ణి దీనుణ్ణి అని చెప్పి ఎన్నో చోట్ల రాస్తూ ఉంటారు. అక్కడ హీనుణ్ణి దీనుణ్ణి అన్నప్పుడు ఆచార్యులు ఎవరి గురించి చెప్తున్నారు, వాళ్ళ మనసు గురించి చెప్తున్నారా, లేకపోతే వారి శరీరం గురించి చెప్తున్నారా, ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు మూల కారణం ఎలా మనస్సు అవుతుంది మీరు అన్నట్టు?
ఠాకూర్ అంటారు, ఏమంటారు, అమార్ జీవన్ సదా పాపేరతో దహీకో పుణ్యరులేష్. ఈ ప్రేమ యొక్క స్వభావం, హృదయంలో దైన్యం అనే భావన ఎంత మటుకు పెరుగుతుందో, ఎంత మటుకు ఉంటుందో, అంత మటుకు కృష్ణుడు ప్రేమ లభిస్తుందండి. అందుకని భక్తివినోద్ ఠాకూర్ వారు ఈ దైన్య ఆత్మ నివేదన అనే కేటగిరీలో కొన్ని భజనలు రాశారు శరణాగతిలో. భగవంతుని శరణ వేడుకున్నప్పుడు ఆ సమయంలో హృదయం ద్రవీభూతమైపోతుందంట, కరిగిపోతుంది, నవనీతం లాగా కరిగిపోతుంది. నవనీతం హృదయే బ్రాహ్మణస్య క్షత్రియస్య విజయవనే, అంటే ఆ భక్తుల యొక్క హృదయం ఎట్లా ఉంటుందంటే నవనీతం లాగా ఉంటుందంట, కరిగిపోతుందంట. ఆ కరిగిపోయిన హృదయంలో ఆ భక్తుడు ఏమనుకుంటాడంటే, నేను అంత యూజ్లెస్. ఆ దైన్య భావాన్ని ఇటువంటి పదాలతో వ్యక్తిస్తారు. ఆ ప్రేమ, ఆ దైన్య, ఈ రెండు ఒకటే. తవ దీనా అంటుంది శ్రీమతి రాధారాణి. ఇప్పుడు జగన్నాథ ఆశ్రమంలో ఈ దీనా అనే పదం వస్తుంది, ఇది దైన్యం. ఎవరికో హృదయంలో ఎంత మటుకోతే దైన్యం ఉంటుందో, అంత మటుకు కృష్ణుడి ప్రేమ ఉన్నట్టు. ఆ కృష్ణుడి ప్రేమ ఈ హృదయంలో దైన్య భావనను ప్రకటిస్తుంది. ఆచార్యులు ఏదో అక్కడ నాటకంగా చెవటల్లా, ఏదో మన కోసం మీరు అట్లా అనుకోవాలి అని చెవట్లా, వాళ్ళ హృదయంలో అట్లా అనుభవిస్తున్నారు వాళ్ళు. ఎందుకు పనికిరాని వాడిని, నేను నేచుడిని. అందుకని చైతన్య మహాప్రభు ఏమన్నారు, తృణాదపి సునేచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తని. అది వాళ్ళ హృదయంలో అనుభవించే భావనను వ్యక్తిస్తున్నారు. అజ్ఞానం నుంచి దూరమైన భక్తిలో అజ్ఞానం నుంచి దూరమైనప్పుడు నేను చేసిన పాపకర్మాలు అవన్నీ స్మరిస్తూ ఈ ఆత్మనింద పరస్థుతి చేస్తూ ఉంటాడు. భక్తుల యొక్క చేసిన ప్రతి ఒక్క భక్తి కార్యాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు, ఆయన చేసిన ప్రతి ఒక్క దుష్కర్మల్ని దూషిస్తూ ఉంటాడు. ఇది భక్తి యొక్క లక్షణం. అది ఆ సబ్జెక్ట్ వేరు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్.
అప్పుడు మాయావాద్ కి బారి మేము జిక్ర్ కియా తో గౌతమ్ బుద్ధ హమ్ మాయావాది కే సక్తే,
ఓ మాయావాది సే అచ్చే
కేసె,
మేనే బోల్ రహా హూ చైతన్య మహాప్రభు కేతే హై,
ఆయన ప్రశ్న ఏమంటే, ఆత్మ అస్తిత్వ కో అస్వీకార్ కియా హై,
ఆయన ప్రశ్న తెలుగు చెప్తా, ఆయన ప్రశ్న ఏమిటంటే, మీరు మాయావాదం గురించి చెప్పారు కదా, గౌతమ్ బుద్ధుడు కూడా మాయావాది అని చెప్పచ్చా అన్నారు. గౌతమ్ ఒక రకంగా చెప్పాలంటే గౌతముడు మాయవాది, అయినా ఆయన శూన్యవాదుడు. ప్రభుపాలు ప్రణామంత్రంలో ఏం చూస్తాం, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఈ మాయవాదుల్ని నిర్విశేషవాదులు అన్నారు. ఈ బౌద్ధుల్ని ఏమన్నారు, శూన్యవాది అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇద్దరిలోనూ ఎటువంటి తేడా లేదు. ఆ శంకరుడే ఈ మాట పార్వతి చెబుతాడు. ఏం చెప్పాడు,
మాయవాదం అసత్శాస్త్రం బౌద్ధం ప్రచన్నముచ్చతే అన్నాడు. తస్మాత్ కల్పితం దేవి కలూ బ్రాహ్మణ రూపిణ. కలియుగంలో నేను బ్రాహ్మణుగా వచ్చి ఆ బౌద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని దాన్ని వేదాలతో అంటే ఆస్తికవాదంతో బ్రహ్మతత్వంతో దాన్ని కప్పి అన్నాడు. కప్పేసి దీని మాయవాదంగా నేను ప్రచారం చేస్తావు. అంతతః మూలంగా చూడాలంటే మాయవాదం కూడా నాస్తికవాదమే. మాయవాదం అసత్శాస్త్రం. బౌద్ధం ప్రచన్నం అన్నాడు. ప్రచన్నం అంటే ఏమిటి? కవర్డ్. ఒక రకంగా చెప్పాలంటే మాయవాదం ఏమిటి? ఇట్ ఈజ్ కవర్డ్ బుద్ధిజం. మాయవాద చూహే ఓ ఆచ్ఛాదిత్ బౌద్ధ సిద్ధాంత. మీరు నాస్తికవాదం ఎటువంటిదంటే ఒక మలం లాంటిది, మలం లాంటిది. అందుకని నాస్తికవాదం మలం మలం ఉన్నారు. మీరు ఆ మలాన్ని ఒక మంచి బంగారు పెట్టెలో పెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఆ బంగారు పెట్టే బంగారు పెట్టాను, అది ఓపెన్ చేయగా అది మలం. అది మాయవాదం. అది బంగారు పెట్టెలో ఉండే మలం. మీకు ఒక చోట మలం ఉంది, ఇంకో చోట బంగారు పెట్టెలో మలం ఉంది. రెండింటిలో ఏది మంచిది? మలం మంచిదే. ఎందుకంటే అది చూసి మనం బయటికి వెళ్తాం. ఈ బంగారు పెట్టెలో ఉండే మలం అంటే ఆకర్షితం. అందుకని ఒకడు దొంగ, ఒకడు దొంగ, ఇంకొకడు దొంగ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరు డేంజరస్? ఏక్ చోర్ హే ఔర్ దూసరా ఔర్ ఏక్ చోర్ హే జో పోలీస్ కే డ్రెస్ మే హే, కౌన్ జ్యాదా ఖతర్నాక్ హే? ఈ మాయవాదం ఉందే దొంగ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు. అందుకని ఈ చైతన్య మహాప్రభు సార్వభట్టాచారి ఆ సంవాదం విన్నప్పుడు చైతన్య మహాప్రభు ఒక బాంబు వేస్తాడు డైరెక్ట్ సారభట్టాచారి ఉదయంలో, లాస్ట్ బాంబు. దాని ద్వారా సారభట్టాచారి హార్ట్ అటాక్ వచ్చింది. ఏమిటా బాంబు అంటే, మాయవాదుల కంటే బౌద్ధ దార్శనికులు బెటర్ అన్నాడు. ఎందుకంటే కనీసం వాళ్ళు కులయాం బతాతే బౌద్ధ వాళ్ళే క్యా కేతే హమ్ నాస్తిక్ హే. ఈ బౌద్ధ దార్శనికులు స్పష్టంగా చెప్పేస్తారు, మేము శాస్త్రాలని వేదాలని నమ్ముకోం, భగవంతుడు లేడు అని స్పష్టంగా చెబుతాడు. మాయవాదులు భగవంతుడు నాడు, బ్రహ్మ సత్యం, వేదం సత్యం అని చెబుతూ నాస్తికవాదాన్ని ప్రచారం. వేదాల్ని సత్యంగా స్వీకరించుకొని ప్రమాణంగా స్వీకరించుకొని వేదాల మీద ఆధారపడి నాస్తికాన్ని వర్ణించడం చాలా డేంజరస్. కానీ ఓకే, నాస్తికవాదం నువ్వు చెప్పుకో, ఫ్రీడమ్ ఉంది. వేదాల మీద ఆధారపడి నాస్తికవాదం చెప్పటం ఇది మహాన్యాయం, మహాపాపం ఇది. ఇది అవ్వచ్చు. అది జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక శాస్త్రమే, భగవంతుడి ద్వారా ఇచ్చిన శాస్త్రమే, పరాశరి ఇచ్చిన శాస్త్రమే. అది ఆ శాస్త్రజ్ఞంలో లోపం ఉంది, కానీ శాస్త్రంలో ఎటువంటి లోపం లేదు అని చూసుకు చెప్పుకోవాలి. శాస్త్రజ్ఞంలో అటువంటి జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళలో లోపుంది, కానీ అది శాస్త్రం, అది పర్ఫెక్టే. ఆ శాస్త్రం చెప్పేవాళ్లలో కామక్రోధ లోపాలు ఉండడం వల్ల వెనక్కి ఇస్తుంటారు అంతే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి జయ, శ్రీ గోపాలకి జయ.